விதாதி பூர்வம் யோ வை வேதாம்ச பிரஹிணோதி தஸ்மை சகும்ஹதேவமாத்மபுத்தி ப்ரகாசம் முமுக்ஷுர்வை சரணமஹம் ப்ரபஜ்யே. லட்சுமிநாத சமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் மலையாள சுவாமி பரியந்தாம் வந்தே குரு பரம்பராம். பிரபன்ன பாரிஜாதாய தோத்ரவேத்ரை கபாணயே ஞான முத்ராய கிருஷ்ணாய கீதாமிருத துஹே நம. சர்வமங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதிகே சரண்யே த்ரயம்பகே தேவி அஷ்டலக்ஷ்மி நமோஸ்துதே. சர்வோபப்ளவரஹித ப்ரஜ்ஞானகணஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ஸோஹம் ப்ரஹ்மைவாஹமஸ்மி ஸோஹம் ப்ரஹ்மைவாஹமஸ்மி. ஹரிஹி. அகிலாண்ட கோடி பிரம்மாண்ட நாயகினி சர்வஹயாந்தரவர்த்தினி சச்சிதானந்த ஸ்வரூபிணி ஜெகத்மாதகு பிரணாமாலு அந்திஸ்தூ கேரள தேசம்லோ புட்டி ஆந்திர தேசம்லோ அடுகுபெட்டி ஆத்யாத்மிக ஜோதினி பக்தி ஜோதினி ஜான ஜோதினி வெலிகించిన அஸ்மத் குருதேவுலு பிரம்மரே நம சத்குரு ஸ்ரீ மலையாள சுவாமி வாரி பாதகம் சிறுசா நமஸ்கரிஸ்தூ மீ அந்தரிக்கி உத்தம சமஸ்காராணி அந்திச்சடவண்டி பூஜ்யலு ஸ்ரீ ஸ்ரீ பாபுஜி மகாராஜ் வாரிக்கி பூஜ்யஸ்ரீ அம்மகாரிக்கி இன்றுவரைக்கும் மீ சேவனாணி அந்திச்சடவண்டி ஸ்ரீ லால் காரிக்கி பூஜ்யஸ்ரீ பராரித்ய மாதாஜி வாரிக்கி மீ அந்தரிக்கி குருசுரன் அந்திஸ்தூ பிரியா பகவத் பந்துலாரா மனமும் பக்தி யோகம் சாதனல மூடு ஒகட்டி தியானயோகமு ஒகட்டி பக்தி யோகமு ஒகட்டி ஜானயோகம். కానీ ధ్యానయోగము కష్టమైందే జ్ఞానయోగము కష్టమైందే భక్తి యోగము చాలా సులభమైంది. ధ్యానయోగి కావాలంటే యుక్తాహార విహారాలు చిత్త సమము కావలసి ఉంటుంది. జ్ఞానయోగి కావాలంటే విచారణ శక్తి కావాలి, బుద్ధి బలం కావాలి. కానీ భక్తియోగి కావాలంటే ఏం అవసరం లే. ప్రపంచ వైపు తిరిగినటువంటి ప్రేమ అయితే ఉన్నదో దాన్ని భగవంతుని వైపు తిప్పితే చాలు. అందువలన భక్తి యోగం చాలా సులభమైంది. అన్ని మార్గాలలో మద్రాసు వెళ్లాలంటే మీకు ఉన్నదే, ఎడ్ల బండిలో వెళితే చాలా కష్టం. కనుక ఎడ్ల బండి అంటే కర్మయోగం లాంటిది, ధ్యానయోగం లాంటిది. కానీ జ్ఞానయోగం ఉన్నదే విమానం లాంటిది, అనగా విహంగ మార్గం. విమానంలో వెళితే చాలా కష్టం, పైసలు ఎక్కువే, ప్రమాదాలు ఎక్కువే, ఎప్పుడు ఏమవుతాడో తెలియదు. ఈ మధ్యలో మన ముఖ్యమంత్రి ఏమయ్యా ఠాపుడు అయిపోయాడండి అంతే. అలాగే విహంగ మార్గం చాలా కష్టమైన మార్గం కాదు, రైలు మార్గం సులభమైన మార్గం అండి. విహంగ మార్గము జ్ఞాన మార్గము అది, కానీ భక్తి మార్గము రైలు మార్గం. మీరు ఇక్కడి నుంచి మద్రాసు వెళ్లాలంటే హాయిగా రైల్లో కూర్చుంటే హాయిగా పడుకోవచ్చు అండి, దర్జాగా పడుకుని వెళ్ళచ్చు. మధ్య మధ్యలో కాఫీలు టిఫిన్లో అద్దే ఇంకా మీ మిత్రులకి ఫోన్లు చేస్తే మధ్య మధ్య స్టేషన్లో వాళ్ళు వస్తూ ఉంటారు, కబుర్లు ఆడుకోవచ్చు, యోగక్షేమ తెలుసుకుండవచ్చు, సరదాగా వెళ్ళొచ్చండి. ఇది అలాంటిదే భక్తి మార్గం, చాలా సులభమైన మార్గం భక్తి మార్గం. అందులో భగవంతుడు ఆయనే చెబుతూ వచ్చాడు ఏమని. అందులో భక్తి యోగంలో మూడు విషయాలు, ఒకటి భగవంతుడు, రెండు భక్తి, మూడు భక్తుడు. ఆ భక్తుని గురించి చెప్పుకుంటూ ఉన్నా మనం చెబుతున్నామే గీతామాతకే పుత్రత్రయం ముగ్గురండి ఆమెకి. ఎవరో స్థితప్రజ్ఞుడు ప్రథమ షట్కంలో, ద్వితీయ షట్కంలో భక్తుడు, తృతీయ షట్కంలో గుణాతీతుడండి. ఈ ముగ్గురు ఒకటే విధంగా చెప్పుకుంటే. ఇక్కడ భక్తుల యొక్క లక్షణాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతవరకే మనం ఎన్ని చెప్పుకున్నామండి, అనగా అద్వేష సర్వభూతాల ద్వేషం ఉండకూడదు, రెండు మైత్రి కలిగి ఉండాలా, మూడు కరుణ కలిగి ఉండాలా, నాలుగు ఉన్నదే మమకారం ఉండకూడదు, ఐదు అహంకారం ఉండకూడదు. అహంకారం చాలా చెడ్డది అన్నమాట. అహంకారం అనేది ఉన్నదే పాపానికి పుత్రుడట అహంకారి, ఏమే పాపానికి తండ్రిటండి అహంకారి అది చెప్పేశారు. అందువలన అహంకార జన్మమో నిరహంకార ఇంతవరకే మనం చెప్పుకున్నాం. సమదుఃఖ సమహ సమదుఖములే దుఃఖమునందు సుఖమునందు సమభావం కలిగి ఉండాలా. దుఃఖం వస్తే కుంగిపోకూడదు, సుఖం వస్తే పొంగిపోకూడదు, సమం బ్యాలెన్స్ అడగకుండా ఉండాలా. మనం ఉన్నది దుఃఖం వస్తే కుంగిపోతూ ఉంటాం, ఏ భగవంతుడా, మేమే కనిపించావా నీకు, మాకు దుఃఖాన్ని ఇచ్చావే, మా పక్కింటి వాడికి పోతే బాగుంటుంది దుఃఖం అనుకుంటూ ఉంటాం, సుఖం వస్తే అది మనకే ఉండాలనుకుంటూ ఉంటాం. అందువలన ఈ సుఖ దుఃఖాలు ఎందుకు సమభావం కలిగి ఉండాలా? ఎందుకంటే ప్రపంచం ఉన్నంత వరకే విషయాలు తప్ప, శరీరం ఉన్నంత వరకే ఉన్నదే ఇంద్రియాలు తప్ప, శరీరం ఉన్నంత వరకే ఇంద్రియ విషయ సంయోగం తప్పదు. అందువలన నీకు సుఖ దుఃఖాలు పోవాలంటే ఎట్లా పోతాయండి, ఇలాగే ఉండవు. ధర్మరాజుల వారు పాండవులు వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి ఒకసారి అరణ్యంలో ఉన్నారట. స్వాముల వారు వెళ్లారు పరామర్శ చేద్దాం ఎలా ఉన్నారో ఏమిటో. వెళితే ఆయన అన్నారు, ధర్మరాజు అన్ని యోగక్షేమాలన్నీ అడిగిన తర్వాత ఆయన నమ్రభావంతో, స్వామి నాకు ద్వంద్వ పరిస్థితి వచ్చినప్పుడు, సుఖ దుఃఖాలు కలిగినప్పుడు నా చిత్తం ఏదైతే ఉన్నదో బ్యాలెన్స్ చెడకుండా ఉండేటట్లు ఏదైనా మంత్రాన్ని ఉపదేశించేయండి అని అడిగాడట ధర్మరాజు. ఆయన ఉన్నారే స్వామి వారు, ఒక మంత్రం కాగితం మీద రాసి ఇచ్చేసి, నాయన ఇది నీ బొడ్లో పెట్టుకో, నీకు ఎప్పుడైనా సరే దుఃఖంగా అతి దుఃఖం గాని అతి సుఖం గాని వచ్చినప్పుడు దీని ఇప్పదీసి 108 సార్లు జపం చేస్తే నీకు ఉన్నదే హాయిగా ఉంటుందన్నాడు. కాని ఆయన కాల కష్ట సమయం వచ్చేసింది. స్వామి వారిచ్చినవంటే ఆ కాగితాన్ని ఇప్పదీసి చూచాడు. అది అష్టాక్షరి మహామంత్రం అట, జపం చేశాడట, కానీ ఆయనకి దుఃఖం ఉపశమం కలిగిందట. ఏమిటి ఆ మంత్రం అంటే, బీజాక్షతో కూడిన మంత్రం కాదు, ఇది ఇలాగే ఉండదు అనే మంత్రం. ఇది ఇలాగే ఉండదు 8 అక్షరాలండి. అందువలన ఇది ఇలాగే ఉండదట. అందువలన ఆగమాపాయునో అనిత్య తాపతి తిక్తస్వ భారత, ఇవి ఎలాగే ఉండవయ్యా, వస్తూ ఉంటాయి. ఆగమం అంటే రావడం, అపాయం అంటే వెళ్తూ ఉంటాయి. జాగ్రత్తలో సుఖ దుఃఖాలు వస్తాయి, స్వప్నంలో సుఖ దుఃఖాలు వస్తాయి అంటే ఆగమం రావడం, సుషుప్తి అవస్థలో అపాయన వెళ్ళిపోతాయి. అనిత్యాహ అంతే, ఏవి వస్తాయో అవి పోతాయో అవి నిశ్చిరంగా ఉండేవి కాదా. ఆ నిన్న మేము వచ్చేసాను, మన రాత్రినే వెళ్ళిపోతాను, నేను ఉండేవాళ్ళు కాదు ఇక్కడ, ఈ ఊరు వాళ్ళు ఉన్నారే ఇక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కాదు కాబట్టి. అలాగే ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ముందు సుఖం తర్వాత దుఃఖం, లేదు ముందు దుఃఖం తర్వాత సుఖం. సుఖశ్యాన్ అంతరం దుఃఖం, దుఃఖశ్యాన్ అంతరం సుఖం. దుఃఖం ముందొస్తే తర్వాత సుఖం, సుఖం ముందొస్తే తర్వాత దుఃఖం. రాత్రి ముందొస్తే తర్వాత పగలు, పగలు ముందొస్తే తర్వాత రాత్రి వచ్చేస్తుంది. ఇది ఒక నియమం, ఇది పప్పించడానికి ఎవడ వల్ల కానే కాదు. అందువలన ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? భగవంతుడు మా గురుదేవులు చెప్పేవారండి, ఇవి భక్తుడికి మైలురాళ్ళు ఉంటాయండి, ప్రయాణం చేసేవారికి ఆ మైలురాళ్ళు ఉంటాయి, అవి ఎలా ఉపకరిస్తాయో భక్తులకు కూడా ఈ దుఃఖాలనేవి మైలురాళ్ళు లాంటివి అన్నారు. అంతే, కుంతీదేవి అన్నది, స్వామి ఆయన అడిగి నీకేం కావాలి కోరుకో, నాకేమి వద్దు దుఃఖాలే కావాలని కోరిందటండి. అయ్యో నా దగ్గరికి అప్లికేషన్ పెట్టే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏమేమో కోరతారు కదా, ఇదిపోయిన వాళ్ళు ఎవరు లేరు కదా అన్నట. వాళ్ళకి రహస్యం తెలియదు పంపండి కుంతీదేవి. ఎందువలన దుఃఖాలు సుఖాలు వస్తే మర్చిపోతారు. ఇంకొకటి కూడా, సుఖం దేని వల్ల వస్తుంది? పుణ్యం వల్ల సుఖం వస్తుంది. దుఃఖం దేని వల్ల వస్తుంది? పాపం వల్ల వస్తుంది. పుణ్యం సుఖం అనుభవిస్తూ ఉంటే పుణ్యం తరిగిపోతుందటండి. అలాగే దుఃఖం అనుభవిస్తూ ఉంటే పాపం తరిగిపోతుంది. అది అందువలన ఈ రహస్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరయ్యా. అందువల్ల నాకు ఎప్పుడు కూడా కష్టాలే కావాలా. ఎందువల్ల కష్టాలు వస్తే నువ్వు అట్లాగే ఉంటావు. ఒకప్పుడు రాధాదేవికి ఉన్నది స్వామి వారట ఇచ్చారటండి పుండు, అది అట్లాగే పెద్ద పుండు అయిపోయిందటండి. తర్వాత కొన్ని రోజులు పచ్చడైంది, స్వామి వారు చేశారు, వచ్చి చూచారు, రాధాదేవి చేతి మీద పుండు అలాగే ఉందట. ఏమి రాధా పుండు మార్చుకోలేదేమి అంటే, స్వామి ఈ పుండు అలాగే ఉంటే మీరు అలాగే గుర్తు వస్తారన్నట్టండి. అలా ఇందువలన ఏదైనా కష్టాలు ఉంటే కృష్ణ అంటుంటాం. చిన్నపిల్లవాడు ఇంకా పురుణీళ్ళు కూడా కాలేదు, సంధి తగిలింది, వెంటనే పచ్చగుడ్డ తీసుకొచ్చేసి గుడ్డకి పసుపు పూసి రూపాయి పెట్టి వెంకటరమణ నీ దగ్గరికి వస్తామంటామండి. వాడు బాగా ఉంటానేవాడు ఎవడైనా ఉన్నాడా? కష్టాలు వస్తే కృష్ణ అంటూ ఉంటాం. అందువలన దుఃఖాలనేవి ఏవైతే ఉన్నాయో భక్తునికి మైలురాళ్ళు అన్నారు మలయాళ స్వామి వారండి.
అందువలన దుఃఖం పోవాలి, సుఖం కావాలంటే వస్తాయా? రావాల్సి ముందు సుఖం తర్వాత దుఃఖం, దుఃఖశానంతరం సుఖం, సుఖశానంతరం దుఃఖం. ఇది తప్పింది కాదండి. నేను చెబుతూ ఉంటారే, కొన్ని ఊళ్ళు తీసుకెళ్తారండి మమ్మల్ని. మన అమ్మగారు అయితే కంటికి రెప్పలాగా చూస్తుంది మమ్మల్ని చూస్తే. కొన్ని ఊళ్ళు ఉంటాయి మాకు ఎన్ని అనుభవాలో ఊళ్ళలోకి వెళ్తూ ఉంటే. వెళ్ళేటప్పుడు ఉన్నదే ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్తారు రైల్లో, దేగానే కారు మేళతాళాలు పూలమాలు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోతే పత్తా ఉండండి వాళ్ళు వాళ్ళ అంతే పాత్ర. అలాంటి వాళ్ళు ఉంటారు ఎంతమంది అండి. ముందు సుఖం తర్వాత దుఃఖం అండి మాకు. అలాగే కొంతమంది వచ్చిన వాళ్ళు బ్రహ్మాండానికి పిండొంటలు పెడతారండి, వచ్చిన వాళ్ళు ఎలాగ పోరు కదా అని రెండో చారులే పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారండి. ముందు సుఖం తర్వాత దుఃఖం. మా ప్రాంతంలో నేను చెబుతుంటే అప్పుడప్పుడు హరిదాస్ గారు వస్తారు కదండి కార్యాలయంలో, యజ్ఞాల్లో మొన్న మన అమ్మగారు ఆరాధన ఉత్సవాల్లో హరికథ చెప్పించేశారో అలాగే హరికథ ఏ బ్రహ్మాండ మా తెనాలలో మారుస్ ప్యాటర్ హరిదాసులే ఉంటారండి. అందరు రకరకాలమైన వాళ్ళు హరిదాస్ గారు పిలిపించేశారు ఏ బ్రహ్మాండంగా యజ్ఞాలు కనుకోండి. రాత్రిపూట హరికథ ప్రారంభమైపోయింది ఆయనకి. ప్రారంభం లేచి కూర్చుని ప్రార్థన చేశాడు, లేచి ఉంచోగానే ఇది ఇప్పుడు మన శివం నాకు తీసుకొచ్చి పూలమాల వేశాడే. ఆ విధంగా బ్రహ్మాండమైన రోజామాల అండి రాత్రి హరికథ. ఎంత గజమాలండి. ఆయన అట్లా తీసుకొస్తూ ఉంటే ఈ హరిదాస్ గారు అనుకున్నారు నా లైఫ్ లాంగ్ లో ఇలాంటి రోజామాలు నా మెడలో ఎప్పుడు వేరే వేయలేదు అనుకున్నాడండి. అనుకున్నాడు ఆయన పట్టుకొచ్చేసి వేసేశారండి. ఓహో ఎక్కడ లేనటువంటి కీర్తనలో బ్రహ్మాండంగా చెబుతూ ఉన్నాడు. వెంటనే వేయగానే ఆయన ఉత్సాహం చహిడోరంగా హరి అంటూ గుర్తించాడండి. ఆయన వేసేటప్పటికి ఆ మాల ఉన్నది ఆ రోజా మాల కదండి, పొద్దుపూట కట్టిన మాల వడిలిపోతుందని అక్కడ గోడకి చీలకు తగిలిస్తే నీడు తల్లి తగిలిచ్చారు. గోడకుండే చీవలన్నీ దానికి పట్టినాయండి. పట్టేటప్పుడు అడుగులోనేటప్పటికి గంతేసేటప్పటికి పూలమాల ఎగిరి కింద పడింది. దాంతో పాటు చీవలన్నీ తగులుకున్నాయి. అరజులు చుట్టుకు చుట్టుకు కుడుతూ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి వచ్చేటప్పుడు పూలమాల బెళ్ళ వేసేటప్పుడు ఆనందం కుర్చీ పట్టకుండా ఉబ్బిపోయాడు లోపల లోపలే పాప. కానీ తర్వాత దుఃఖ, అందువలన ముందు సుఖ తర్వాత దుఃఖం. అబ్బాయి సుఖము దుఃఖం మారిపోతుంటాయి. కానీ సమ బ్యాలెన్స్ ఎందువల్లంటే సుఖం దుఃఖం మారేదేమిటి? సు దు మారుతుందంటే సుఖం అనే అర్థాల్లో సుఖ దుఃఖం దుఃఖం సు దు తీసేస్తే ఏముండేది? ఖం. అది మారేది కాదు. ఖం అంటే అర్థమేమి? ఖం బ్రహ్మ ఖం బ్రహ్మ ఏదో చెప్పిందండి. అందువలన ఈ సూదులు మారినా కూడా ఆ బ్రహ్మవస్తువుని సమం బ్రహ్మవస్తువుని సమభావం పెట్టుకుంటాడండి. పంచమాధ్యాయులో భగవంతుడు చెప్పాడు సమశబ్దాన్ని నిర్వచనం చేశాడు సమం బ్రహ్మ అన్నాడండి. సమంతో వాడు బ్యాలెన్స్ చెడకుండా పెట్టుకునేవాడండి. భక్తులు అనేవాడు ఎవరైతే ఉన్నాడో వస్తూ ఉంటాయి సుఖం దుఃఖం భయం భావో భయం చ అభయమే చెప్పేశాడండి. వాళ్ళు నా నుంచి వస్తాయి ఆ సుఖ దుఃఖాలు భయం అభయం నా నుండి వచ్చేవే భగవంతుడు చెప్పేశాడు. సుఖ దుఃఖాలు ఎవరు పంపించాడో స్వామివారు పంపించి చుట్టాలకండి. మీరు మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ పంపించారండి చుట్టా, వాళ్ళు తిరస్కరిస్తారా గౌరవిస్తారా చెప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ పంపిస్తే వాడు ఏమని అనుకుంటాడని వాడి కాఫీ టీ టిఫిన్ పెట్టి పంపిస్తారా లేదా? అలాగే భగవంతుడు చెబుతున్నాడు సుఖం దుఃఖం భవోభావో భయమే నేను పంపించా సుఖ దుఃఖాలే. అందువల్ల వాడి మర్యాద చేయండి. నేను సుఖ దుఃఖాన్ని మర్యాద చేయబాకండి ఎక్కువ, ఎందుకంటే చాలా ప్రమాదం. మీ ఇంచుకొచ్చిన చుట్టాన్ని బాగా మర్యాద చేసేవాడు ఏమనుకుంటాడండి? ఇక్కడే బాగుందని చిష్ట వేసి కూర్చుంటాడండి వాళ్ళు తొంపది వెళ్ళడం. ఎంత చేసినా వెళ్ళడండి ఇంటికి వెళ్తాడు. బాగా ఉంటే అల్లుడు కొత్త అల్లుడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు అల్లుడు కాదులే పూర్వకాలం మా చిన్నప్పుడు ఉండేవాళ్ళండి. అత్తగారి ఇంటికి వెళితే చెప్పేవాళ్ళు ఏమని, అరే బావలు చెప్పే రహస్యాలు కొన్ని చెబుతారు, తల్లి చెప్పే రహస్యాలు కొన్ని చెబుతుంది అనమాట. తల్లి చెప్పే కొన్ని చెబుతారు. తల్లి చెప్పినరే అబ్బాయా నువ్వు వెళ్తున్నావు కానీ కట్ట దిగేంత వరకు ఉండద్దురా అని చెప్తుంది తల్లి. అంటే ఏమిటి, మూడు రాత్రులు అయ్యేంత వరకు మంచి గట్టి పెరుగు మాకేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అటు గట్టి పెరుగు వేస్తారండి వాళ్ళు. మూడు రాత్రులు అయిపోయిన తర్వాత పెరుగులో మజ్జి గలుపుతారండి వాళ్ళు. అది ఎంతవరకు? 16 రోజుల పండుగ వరకు. 16 రోజుల పండుగ అయిన తర్వాత మజ్జిగలో పెరుగు గలుపుతారండి వాళ్ళు. ఇంకా 10 రోజులు అయిన తర్వాత 16 రోజుల పండుగ తర్వాత అమ్మాయి కడుపు గర్భిణి అవుతుందండి, గర్భిణి వచ్చేస్తుంది. 3 నెలలు అయిన తర్వాత ఏం చేస్తారు? మజ్జిగే వాళ్ళకి వస్తే కానీ ఐదో నెలలు వచ్చేసింది అమ్మాయికి, ఏం శ్రీమంతం చేసేస్తారు అప్పుడో ఏమి మధ్యలో నీళ్లు పోస్తారు, కానీ అబ్బాయి అమ్మాయి పుట్టినాక నీళ్లు మధ్యకి పోస్తారండి. అప్పుడు ఏం చేస్తారు, అన్నం కట్ట వేసుకుంటే తెగిపోతూ ఉంటుంది నీళ్లు మధ్యకి అయితే. అప్పుడు తల్లి చెప్తారే ఆ కట్ట తెగేంత వరకు ఉంటుందిరా అని చెబుతుంది. వీడో బ్రహ్మాండంగా ఉందని తింటూనే ఉంది. వీడు వెళ్ళటల్లా మామగారికి వాపొచ్చి ఏం చేస్తాం అల్లుండి పంపంటే బాగుంటుందా మర్యాద ఉంటుందా అని జ్ఞాపకం చేశాడు. ఏమయ్యా కాదోలు అయింది వచ్చి మీ అమ్మ మీ నాన్న మీ అక్క చెల్లి ఎట్లా ఉన్నారు ఏమిటో అని జ్ఞాపకం చేశాను. ఎందుకు అలాగన్నా జ్ఞాపకం చేస్తే వాళ్ళని మరలు కలిగి వెళ్ళిపోతాడని వాడన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నాను ఒక కార్డు పట్టుకురండి వాళ్ళని రమ్మని రాస్తాను అడుగు తెలుసు వాళ్ళు ఉంపాలేగా అనుకుంటా. ఇంకా వదిలేటట్లు లేడు. అప్పుడు ఉన్నదే బాత్రూంలో గోడకి స్నానం చేసేటవాడు గోడకి రాజు పెట్టాడండి, అదే వచ్చినాదితే మూడు రాత్రులంటే ఎక్కువ ఉండకూడదు అని రాశాడు. సరే అనుకున్నాను. ఈయన అడిగాడు పానులే మామగారు మామగారు మూడు రాత్రులు అన్నారు కదా వచ్చిన అతిథిగా రాబోయే చుట్టానికా అని అడిగాడు. వచ్చిన వాడికి రాబోయే వాడికి కూడా నువ్వు అని చెప్పాడు. అలాగా అయితే మూడు రాత్రులు అయినాక నేను వెళ్తానన్నాడు. వాళ్ళు ఇంతకాలం ఉన్నవాడికి మూడు రాత్రులు పెద్ద ముంచుకుపోయింది ఏముంది కొంప పానులే ఉంటే అట్లాగే మూడు రాత్రులు ఉండమన్నాడు. మూడు రాత్రులు అయిపోయింది కదలలేదండి వీడు. ఏమయ్యా నీ నోటి కూడా నువ్వే అన్నావు కదా మూడు రాత్రులు ఉంటానని, మూడు రాత్రులు అయిపోయినాయి నువ్వు వెళ్ళలేదేమి అని అన్నాడు. మీ దృష్టిలో మామగారు మామగారు, మీ దృష్టిలో మూడు రాత్రులు అయినాయి గాని నా దృష్టిలో మూడు రాత్రులు కాలేదని. అదేమిటండి అన్నాడు. సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అటండి వాడి దృష్టిలో. ఏమే పోతాయండి ఇస్తాయి బాగా మర్యాద చేస్తే చుట్టాలనే వాళ్ళు ఏమంటారో దుఃఖానికి కూడా నాకు దుఃఖం వచ్చింది నాకు దుఃఖం వచ్చింది అని అనుకుంటూ ఉంటేనట దుఃఖం పాదట, దాన్ని మర్యాద చేయకూడదు. అందువలన బాయ్ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా వాడికి ఉండటండి దుఃఖం. భక్తుడనే వాడికి రెండు ఒకటే తమం. సుఖ దుఃఖాలు ఎందు స్వభావం అండి. ఏదైతే ఏమండి వాడికి ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అట్లా షికారికి వెళ్తూ ఉన్నారటండి. వెళ్తూ వెళ్తూ కింద తొంగి చూచారండి ఒక చోట సనక సనందన సనత్కుమార సనత్సుచాత్ నలుగురు బ్రహ్మమాంస పుత్రులు ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారండి. కూర్చుని ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు వెళ్తూ ఉంటే పెద్దవాళ్లు కదా అని చెప్పి నమస్కారం చేయలేదా వాళ్ళు, చేయకపోతే పరమశివుడు ఏమీ అనుకోలేదు. కానీ తల్లి కొంచెం కష్టం కలిగిందటండి పార్వతీ అమ్మవారికి. అనుకున్నది ఏమి అద్భుతులు వీళ్ళు, 5 సంవత్సరాల పిల్లలు బాలకులు వీళ్ళు, మేము వస్తూ ఉంటే మోరలు ఎత్తు కూర్చున్నారు వీళ్ళు, నమస్కార పురస్కారాలు లేకుండా వీళ్ళు ఒంటిలాగా ఉన్నారు మోరలు ఎత్తుకున్నారు కాబట్టి వీళ్ళు ఒంటిలై పుట్టురు కాక అని చెప్పించేసింది. వెంటనే తర్వాత వాళ్ళకి చాబోషాతో ఒంటిలై జన్మించేశారు. కొంతకాలానికి పాపం తల్లికి దయ ఉంటుందండి, మాతృహృదయం కదండి పరమశివుడితో. స్వామి నాదా వాళ్ళు ఎలా ఉన్నారు ఏమో చూచి వద్దామరా అని చెప్పండి. అలా వచ్చేసారు. వస్తే ఒక చెట్టు కింద వీళ్ళు 4 ఒంటిలై ఉన్నాయటండి. ఆమె మాతృహృదయం కరిగిపోయి బాధపడిపోయి అడిగిందట, అయ్యయ్యో ఏదో నేను చెప్పించాలి కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అడిగిందటండి. వాళ్ళు అన్నారట ఆ ఒంటి రూపంలో ఉండేవాళ్ళు, అమ్మా తల్లి నీ శాపము మాకు ఉపకారం చేసిందమ్మా అనుగ్రహం. ఎందువల్ల ఆ మానవ జన్మలో ఉన్నప్పుడు మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసునా, ఇప్పుడైతే అప్పుడైతేమి ఏ గుడ్డైతే ఏమి మాకు కావాలి జీవునికి వస్త్రము, ఏ వస్త్రం అయితే ఏమండి పొట్టు వస్త్రం అయితేమి నూలు వస్త్రం అయితే ఏమి, అలాగే ఈ జీవునికి ఆ మానవ శరీరం అయితే ఏమి ఈ ఒంటి శరీరం అయితే ఏమమ్మా, ఏదైనా ఒక్కటే కానీ ఎంత ఉపకారం చేశావు. ఆ మానవ శరీరంలో ఉన్నప్పుడు తిండి కావాలంటే భిక్షానికి వెళ్ళవలసి వచ్చేది, అంతే కూడగాడు మలమూత్రాలు విసర్జన చేస్తే శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది, అంతే కూడగాదు స్నాన సంధ్యలు చేసుకోవాల్సి వచ్చేది, ఎవరన్నా వస్తే ఆ ప్రశ్న సమాధానం చెప్పవలసి ఎంత కష్టమో. ఇప్పుడు ఉన్నదే ఏమి తిండికి ఎక్కడికే వెళ్ళవలసిన పని లేదు, ఎక్కడ ఆకులు అక్కడే దొరుకుతూ ఉన్నాయి, అంతే కూడగా స్నానం చేయవలసిన పని లేదు, మలమూత్రం విసర్జన చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాల్సిన పని లేదు, అమ్మా నీ ఉపకారం మేము మరవలేము జన్మజన్మలకి అన్నారు. తమదు కాసుత అలాగే క్షమా చెప్పేశారండి. క్షమా అంటే ఓర్పు సహనం. పరమాంశ చెప్పారే మనకి ఆ హల్లులు ఆ అక్షరాలు మట్టుమట హల్లులు ఉన్నాయే వాటి 37 వాటిల్లో ఉన్నది ఆ సా 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 వచ్చేస్తుంది. ఒక అక్షరమే 3 పర్యాలు వచ్చిందన్నారు పరమాంశ సా సా సా. అందుకే మా వాళ్ళు మా స్వాముల వారు ఉన్నారే ఎవరు మొట్టమొదట గీత నేర్పేటప్పుడు సాధకుని సా బలుతుండేవారు. అది ఇప్పటికీ చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా అది అసలు గమనించలేరండి. అందుకే పరమహంస అన్నారు సా ఎందుకు పెట్టాడండి ఆయన సహనం ఉండమని చెప్పారండి. పరమహంస సహనం అనేది ఎవరి గీతా విద్యార్థికి ఆధ్యాత్మిక రంగంలో దిగిన వారికి సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సహనం లేని ఓర్పు సహనం అంటే ఆ ఓర్పు కూడా ఎట్లాంటి ఓర్పు ఉండాలి, వివేకంతో కూడిన ఓర్పు ఉండాలి. అది బండరాయి ఓర్పు కాదు కావాల్సింది, వివేకంతో కూడిన ఓర్పు ఏదైతే ఉన్నదో దాని క్షమ అన్నారు. వివేకంతో ఉండాలి, అలాంటి క్షమ ఎలాంటిది ఎంత కష్టం వచ్చినా కూడా సహించుకోవాలండి. మనకి పండరి భక్తులు ఉన్నారు ఎంత కష్టపడ్డారండి వాళ్ళు, వాళ్లే ఇప్పుడు చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. తుకారాం ఉన్నాడే ఆయన అభంగాలు రాశారు కదండి, ఆ అభంగాలు ఆ బొంబాయి యూనివర్సిటీలో ఇప్పుడు పాఠ్య గ్రంథాలు కూడానండి అవి. ఆయన ఎంత మహానుభావుడో ఆయన ఆయన అడిగారటండి కొంతమంది, ఏమయ్యా ఆయనే చెప్పాడండి నాకు ఆయనకి ఇల్లు సూర్యుడు పగలు సూర్యుడు వస్తాడ రాత్రిపూట చంద్రుడు పగరిస్తాడట, ఇల్లు కట్టుకోకూడదా అంటే ఆయన అన్నాడట ఆ ఇంట్లో కాదు నాకు విశ్రాంతి, ఈ ఇంట్లో నాకు విశ్రాంతి అన్నాడు సాగరం. సోక్రటీస్ ఆయన మహానుభావుడు అండి, ఆ సోక్రటీస్ కూడా అంటారే ఆయన సహనంలో సోక్రటీస్ సహనం ఇంకో ఒడేడు పొమ్మన్నారండి మా స్వామి. సోక్రటీస్ భార్య గొప్ప గయ్యాడటండి ఆవిడ, ఈయన ఏది ఆవిడంటే అది ఆమె కాదంటున్నట్టండి ఆవిడ. క్షణక్షణం కూడా ఒక యుద్ధమైనటండి పాపం ఆవిడికి. అయితే ఒక్క సమయంలో ఇద్దరికి మాట మాట చదరగిందట, అయినా కూడా ఆయన సహనంగానే ఉన్నాట, కానీ ఆమె ఓర్పు సహించి క్షీణించిపోయినటండి భార్యకి. ఆవేశం ఎక్కువైపోయింది, ఆవేశం ఎక్కువైపోయినప్పుడు యుక్తాయుక్త పరిజ్ఞానం తెలియకుండా పోతుంది. కొంతమంది అంటారే నేను మనిషి పాపం వస్తే నాకు మనిషి మనుషుడు కాదు అంటారండి, మనిషి కాకపోతే ఏమవుతారు దైవం భూతం అవుతారు అంతేగా. అందుకే కోపం తగ్గాలంటే మా గురుదేవులు చెప్పారు కోపం వచ్చినప్పుడు మీకు కోపం తగ్గాలంటే ఏం చేయాలా, అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోమన్నారండి. అద్దం చూసుకుంటే కోపం తగ్గిపోతుందట మా స్వామి వారు చెప్పేవారు. అందువల్ల సోక్రటీసు భార్య కోపం ఎక్కువైపోయి అయిపోయి పక్కనే నీళ్లకుండా ఉంటే ఆ సోక్రటీసు దెత్తి మీద నీళ్లకుండా వేసేసినట్టండి బట్టలు కొట్టి. ఆయన అన్నాట రోజు వట్టి వట్టి ఉరుములే ఉరిమినాయి, ఈరోజు వర్షం పడింది అన్నాడండి మహానుభావుడ. ఆ పక్కనే ఉండే మిత్రుడు అన్నాట ఆ కట్టి తీసుకుని బాధ కొడదా అన్నాడటండి. అంటే అప్పుడు ఆయన అన్నాట ఏమయ్యా మా ఇద్దరికి జగడం పెట్టి నువ్వు నవ్వాలనుకుంటున్నావా అని అన్నాడండి. ఆయన ఎంతటి మహానుభావుడండి సహనం. అందువలన సహనం అనేది చాలా కష్టం, ఆ సమయం వచ్చినప్పుడు మనకి చెప్తాడు కష్టం. అందువలన భగవంతుడు అంటున్నాడు క్షమా ఉంటుందిగా సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ సంతుష్ట. అబ్బాయి సంతుష్టుడిగా ఎంత తృప్తి అనేది ఉంటుందండి భక్తుడికి. ఎందువల్ల ఆయన భక్తుడి మీద భగవంతుడి మీద ఆధారపడ్డాయండి భక్తుడు. ఏమి చెబుతుంటారే మానవుడి మీద ఆధారపడి ఉండలేదు ఆయనకి. ఆయన అనుకుంటాడు భక్తుడు పళ్ళు రాకముందు పాలు పెట్టిన వాడు పళ్ళు వచ్చినాక ఆహారం పెట్టడా ఎవరి కోసం అండి. భక్తుడికి భగవంతుని ఎంత సంతుష్టే ఆయనకి ఎప్పుడు సంతుష్టే, కొరత అనేది ఉండదు. ఎందువలన మనకి సంతృష్టి మనకి సంతోషం మనకి ఆనందం ఎట్లా ఉంటుంది బయట నుంచి కూరే ఆనందం మంది, కానీ భక్తుడి యొక్క సంతృష్టి ఆనందం లోపల ఊరే ఆనందం సంతృష్టి ఊరేది. అది బయట ట్యాంకీలో నీళ్ళు ఏమదేమవుతుంది కొంతకాలానికి తరిగిపోతాయి, కానీ బావిలో నీరు అది తరిగిపోయేది కాదు, బావిలో నీరు ఊరేది ట్యాంకీల నీరు కూరేది. అలాగే మనకు వచ్చేది సంతృష్టి ఉన్నదే అది ఊరేది కాదు కూరేది, భక్తుడికి వచ్చే సంతృష్టియో అది ఊరే సంతృష్టి. అందువలన ఆయనకున్న సంతృష్టి ఎందుకు తగ్గుతుందండి. అందువలన ఆయన భగవంతుని మీద ఆధారపడ్డాడు, రెండు చేతుల వాడి మీద ఆధారపడదా 1000 చేతుల వాడి మీద ఆధారపడ్డాయండి భగవంతుని మీద ఆధారపడ్డాడు ఆయన. అందువలన ఆయనకి ఎప్పుడూ సంతుష్టే ఆయనకి సతతం యోగి. ఈ శ్లోకంలో ఎలాగంటే సంతుష్ట సతతం అనేది సతతం సంతుష్టి సతతం యోగి సతతం యథాత్మ సతతం దృఢ నిశ్చయ సతతం వైయక్షిత మనోబుద్ధి. సతతం అనేది ప్రతి ఫలానికి ముందు వాడుకోమన్నారండి వ్యాఖ్యానికర్తలు. ఎందువల్ల వారి సంతృష్టి సతత్వం, మన సంతృష్టి లాంటి సంతృష్టి కాదు వారిది. ఆహా, మనకు డబ్బులు ఉంటే, జేబు నిండా డబ్బులు ఉంటే మనకు సంతృష్టి, కానీ వారికో ఎప్పుడు సంతృష్టి? డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా. ఎందువల్ల ప్రపంచ విషయాల మీద ఆధారపడ్డవాడు కాదు కాబట్టి, పరమాత్మ మీద ఆధారం ఉంది కాబట్టి వాడికి పైసలు ఉన్నా సంతృష్టే, పైసలు లేకపోయినా సంతృష్టే, ప్రపంచం ఉన్నా సంతృష్టే, ప్రపంచం మురిగిపోయినా సంతృష్టే వారిది. సతతం యోగే, ఆయన ఎప్పుడు కూడా యోగ అంటే, యోగ అంటే అర్థమేమి? యోగ చిత్త వృత్త నిరోధ చెప్పాడే, ఆయన చిత్త వృత్తులు నిరోధం చేసుకున్నాడు, తన మనసునున్నదే సమం పెట్టుకున్నాడు. ప్రపంచంలో వాడు ఉన్నప్పటికీ, వాడికి ఇంద్రియాలన్నీ కూడా ప్రపంచ వ్యవహారం చేస్తున్నప్పటికీ వాడి మనసు మాత్రమా ఎక్కడ ఉంటుంది? భగవదాయత్తమై ఉంటుంది. ఆ చిత్తం ఉన్నదే చెలించకుండా ఉంటుంది. నేను చెబుతూ ఉంటానే, గాంధీ గారు చెప్పారు త్రిసూత్రి ఏమిటి? ఆత్మే కాము హే, దిల్ మే రామ హే, మూం మే నామ హే. త్రిసూత్రం ఇది. వాడు ఎట్లా ఉంటాడండి? వాడు చేతులతో సమస్తమైన కార్యాలు చేస్తూ ఉంటాడండి యోగి. కానీ తన మనసు మాత్రమా భగవంతు సమలకం చేస్తుంటాడు వాడు యోగి అండి. అమ్మగారు ఉంటారండి, ఏం చేస్తారు అమ్మగారు? వంట చేస్తారు కదండి, వంట చేసేటప్పుడు పక్కనే రేడియో పెట్టుకుంటారండి, కరెంటు పోయి కరెంటు టీవీ పెట్టుకుంటారు. టీవీలో కరెంటు పోతే ఆ న్యూస్ చూడలేరు, అందువలన రేడియోలో అయితే బ్యాటరీస్ పెట్టుకుంటారు. ఆ పొయ్యి గడ్డి మీద ఆ బ్యాటరీతో రేడియో పెట్టుకున్నారండి. పెట్టుకుని ఏం చేశారు వాళ్ళు? ఆ రేడియో పెట్టుకుని ఆన్ చేశారు. కానీ వంట చేయాలి కదా, తిరగమాత బాండే పెట్టేశారు, నూనె పోశారు, నూనె మాడకుండా కళ్ళతో చూస్తున్నారు, చేతులతో అవన్నీ మిరపకాయ గిల్లేస్తారు, ఆ మాడకుండానే కళ్ళతో చూస్తారు, ఆ తర్వాత చేతులతో జనగొప్పు, ఆ వెంటనే మినపప్పు వేస్తారు, అవి మాడి మాడకుండా ఆవాలు అవి కూడా పక్కంగా ఏగినప్పుడు జీలకర్ర అవన్నీ మాడకుండా ఉండి, ఆ తర్వాత కరివేపాకు తుంచేస్తారు, అవన్నీ పక్కంగా ఉన్నప్పుడు తిరగమాత పోస్తారు. పక్కనే ఉండే వచ్చేసి ఏమిటి అమ్మా న్యూ జగన్ ఏం చేస్తున్నారట, ఏడుస్తున్నాను చెప్తాను. ఎందువల్ల చేతులతో ఇన్ని చేస్తారండి, చేసి చేస్తూ ఉంటే కళ్ళతో చూస్తున్నారు, చేతులతో చేస్తున్నారు, చెవులతో వింటున్నారు, కానీ మనసు ఎక్కడ లగ్నమైంది వాళ్ళకి? రేడియో చక్కని న్యూస్ చెప్పేసింది అండి ఆవిడ. మా సోదరులు ఉన్నారు మగవాళ్ళు, సైకిల్ తప్పుతూ ఉంటారండి, ట్రాన్సిస్టర్ ఉన్నదే సంఖ్యం తగిలిస్తారు, లేదా హ్యాండిల్ తగిలిస్తారండి దానికి పిల్లలకి, దయచేసి కాలుతో దొక్కుతూ ఉంటారండి, హ్యాండిల్ బట్టు తిప్పుతూ ఉంటారు, కానీ ముందుగా ఏడు వెహికల్స్ వస్తున్నాయేమో ప్రమాదం, తప్పించుకుంటారు. అంతేకాదు దానికి అర్థం ఉంటుంది, అర్థంతో ఏం చూస్తారు? ఇళ్ళ గురించి ఏమైనా బండ్లు వస్తున్నాయో ప్రమాదం అది చూస్తుంటారు. కానీ ట్రాన్సిస్టర్ లో న్యూస్ ఏమిరా ఇప్పుడు తుఫాను ఎంతవరకు వచ్చింది, మన ఆంధ్రకి లేదండి చెప్పేస్తాడు వెంటనే రండి. నాలుగు తొక్కుతున్నాడు, చేతితో హ్యాండ్ తిప్పుతున్నాడు, కంటితో చూస్తుంటాడు, ఎక్కడ చేస్తా చెప్పాడు, మనసు రేడియో సంలగ్నమైంది. అలాగే భక్తుడనే వాడు ఎవరైతే ఉన్నాడో తన కర్మేంద్రియాల ద్వారా అన్ని ఇంద్రియాల ద్వారా పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా తన మనసు మాత్రం భగవంతుని ఎందు సంలగ్నం చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో సతతం యోగే. మన యోగమా? పొద్దునపూట మనం యోగులు, మధ్యాహ్నం భోగులు, రాత్రిపూట రోగులు మనం అన్నమాట. మన గతి ఇట్లా ఉంటుంది. కానీ భగవంతుడు ఆళ్ళ భక్తుడా ఎప్పుడు సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. యథాత్మా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడండి వాడు. భక్తుడనే వాడికి ఇంద్రియాలు స్వవశమై ఉంటాయి, ఆయన చెప్పినట్టు వింటాయి ఇంద్రియాలు. కానీ మన ఇంద్రియాలు మనం చెప్పినట్టు వినవా, తెల్లవారుజాము నాలుగింటి లేవాడు అబ్బా చలిగా ఉంది తర్వాత లేద్దాం అనుకుంటాడు. కానీ వాడు నాలుగు గంటలు ఖచ్చితంగా లేచేస్తాడండి. వాడి ఇంద్రియాలు వాడు చెప్పినట్టు వింటాయి స్వవశాలు, కానీ మన ఇంద్రియాలు బయటికి పరిగెత్తుతూ ఉన్నాయండి. దుష్టాశ్వ యువ సారథి పటోబర్ చెప్పేసింది. ఈ మన అన్ని దుష్టాశ్వ అశ్వాలంటే, అశ్వాలంటే గుర్రాలు అనమాట, బండి గట్టిన గుర్రాలు. మనకి ఈ శరీరం అనేటువంటి ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతో, ఈ శరీరం అనే రథానికి ఈ అశ్వాలు ఇంద్రియాలంటే గుర్రాలు ఇవి పరిగెత్తుతున్నాయండి. అవి మన అదుపులో లేవో, ఆహా అవి పరిగెత్తినట్టు కనుక ఈ గుర్ర ఈ రథం పోతే ఏమవుతావు, ఈ రథంలో కూర్చున్న ఈ జీవుడు ఏ పరిటి కొట్టేస్తాడు అండి. అందువలన ఈ ఇంద్రియాలు మనం చెప్పినట్టు వినాలా. అందువల్ల ఇంద్రియాలంటే ఏమిటే, అన్ని ఇంద్రియాల కంటే గుహేంద్రియము నరవలేని ఇంద్రియాలండి. అన్ని ఇంద్రియాల్లో నరవలేని ఇంద్రియాలు గుహేంద్రియము, ఈ రెండు ఇంద్రియాలని సమయము చేసుకో. అందుకే మా గురుదేవులు చెప్పేవారు, ఎవరికి జీవేంద్రియం స్వాధీనం అవుతుందో వాడి గుహేంద్రియం స్వాధీనం అవుతుంది, జీవేంద్రియం స్వాధీనం కాని వాడికి గుహేంద్రియం స్వాధీనం కాదు. అందువల్ల చెప్పారు కౌపీనవంత కలుభాగ్యవంత. శంకరాచార్య వారు కౌపీన అష్టకంలో చెప్పారండి ఆయన, ఎవడు భాగ్యవంతుడంటే ఎవడు గోసిగుంట పెట్టుకుంటాడు వాడు భాగ్యవంతుడు కాదు, కాదు ఇంద్రియ సమ్యం కలిగిన వాడు వాడు అనమాట. అందువల్ల వాడు భాగ్యవంతుడంటే ఇంద్రియాలు సమ్యం పెట్టుకో. ఎందుకంటే ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టు వింటే లాభలేదు. అందుకే మన వాళ్ళు పూర్వులంతా కూడా మనకి ఆచారం పెడుతూ వచ్చేసారండి, ఏదైనా పుణ్యకార్యాలు చేసేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు అరే నాయన ముందు నువ్వు ఉపవాసం ఉండి తర్వాత వ్రతం చేసుకోరా, వ్రతమైన తర్వాత కూడా నువ్వు ఉపహారం చేయి అంతేగాని భోజనం చేయొద్దు, ఎందువల్ల అలాగైనా ఈ ఇంద్రియాలు సమయం చేసుకుంటాడని చెప్పేసి. అందువల్ల కాశీకి వెళ్ళినప్పుడు కూడా ఆ గైకి వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారండి, ఏమని ఎక్కడ పండా ఉంటాడు మీకు ఏది ఇష్టమో అది వదిలిపెట్టి రమ్మంటాడు. మన వాడు ఒక ఆయన వెళ్ళాడండి, ఆయన నీకు ఏది ఇష్టమో అది వదిలిపెట్టమంటే దరిద్రుడు సంధ్యావందనం వదిలిపెడుతున్నాను అన్నాడు వాడు. సంధ్యావందనం వదిలిపెట్టమంటే కూడా సంధ్యావందనం చేయాలా, సంధ్యావందనం చేస్తే పుణ్యవస్తుని చెప్పరా, సంధ్యావందనం చేయకపోతే పాపం అని చెప్పారండి. భార్యని పోషిస్తే పుణ్యమని చెప్పరా, భార్యని పోషించకపోతే పాపం అని చెప్పారండి. ఆ దరిద్రుడు బరువైందేమో ఆ సంధ్యావందనం అది వదిలిపెట్టేసాయండి. ఒక ఆమెకి ఏమ్మా నువ్వు ఏదైనా నీకు ఇష్టమైన కాయ వదిలిపెట్టమంటే ఆమె అటు ఇటు చూసి కుంకుడి కాయ వదిలిపెట్టించింది దరిద్రుడు అనమాట. ఎలా ఉంటుంది ఏమంటండి, ఎలాంటి పనికిరా, మనకి ఏది ఇష్టమో అది వదిలిపెట్టాలని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. నాకు ఇష్టమైంది వంకాయనండి. ఎందువల్లంటే వంకాయ నాకే కాదు అందరికీ ఇష్టమే, ఏ ఊరు పోయినా ఈ ఊర్లో మాత్రమే వంకాయ కూర తగల నిన్న నుంచి ఈ రోజు వరకు మాకు మన ఈ మధ్యలో ఆరాధనకి వెళ్ళామండి. ఏ గుంతగా దగ్గరికి వెళితే మాకంటే ముందు ఆ జ్యోతి వెళ్ళింది, మేము వెళ్ళినాక వంకాయ అయిపోయేంతవరకు పూట పూటకి వంకాయడంటే మా పక్కనుండే బ్రహ్మచారి అన్నాడు ఇది గురు ఆరాధన కాదండి వంకాయల ఆరాధన అన్నాడు. అటు అది చాలా ఎక్కడికి వెళ్ళినా అది ప్రత్యక్షం అవుతుందంటే ఏమే కాశ్మీర్కి వెళ్ళండి, సిమ్లా వెళ్ళండి, ఏం బదరే కేదార్ మీకు మీకు బీట్రూట్ క్యారెట్ పొట్లకాయ బీరకాయ ప్రత్యక్షం కాదు వంకాయ మాత్రం ప్రత్యక్షం అవుతుంది. అక్కడ ఏ మార్కెట్ లోకి వెళ్తే అరటికంటే చీపు ఏదంటే వంకాయే చీపు అనమాట అరటికంటే. అంతే కూడా కాదు ఇంట్లో తీసుకొస్తే వంకాయ ఏదైతే ఎన్ని రకాలు చేయొచ్చండి, బీరకాయ రెండు రకాలు మూడు రకాలే, క్యారెట్ రెండు రకాలు మూడు రకాలే, కానీ వంకాయ అలా కాదే. అంతే కూడా కాదు బీరకాయ పచ్చడి చేయాలంటే ముక్కలు వేయించి పచ్చడికాయలు వేయించి, ఈ రోజులో రోడ్లు బండలు లేవు కదా మిక్సీలో వేస్తారు, ఇప్పుడు కరెంటు పోయినట్టే ఆ పచ్చడి వేయగానే దాంట్లో మిక్సీ కరెంట్ ఆగిపోతే ఆ బీరకాయ పచ్చడి అవుతుంది ఏమంటే చేతులతో నలుపురు కదరా నలుపురేరు, కానీ వంకాయ ఎట్లా కాదు ఆ వంకాయ వేసిన కరెంటు పోతే ఆ వంకాయ ముక్కలు తీసి నలిగితే నలుగుతుందండి పచ్చడి అయిపోతుంది సులభం. అంతే కూడా కాదు ఎన్ని రకాలు చేయొచ్చండి, వంకాయ నూనె వంకాయ చేయొచ్చు, గుత్తి వంకాయ చేయొచ్చు, బసాలా వంకాయ చేయొచ్చు, వేపుడు చేయొచ్చు, సాంబార్ అంటు పులుసు చేయొచ్చు, గుత్తి పులుసు చేయొచ్చు, ఇంకా ఇంకా ఎన్ని రకాలు సాంబార్లో వేయొచ్చు. అంతేకాదు ఎవరైనా చుట్ట వస్తే ఏమీ లేకపోతే ఇంట్లో చెరగపిండి ఉంటే వంకాయ బొట్టు వచ్చేసి ముక్కలు జరిగి బజ్జీగా వేసి పెట్టుస్తండి ఇన్ని రకాలు. ఆమె నాకు ఏం ఉదయమంటే వంకాయ వెళ్ళిందండి అక్కడికి. నేను చెప్పాను ఇన్ని రకాలుగా ఉపయోగించేటువంటి, అంతేకాదు మా బామ్మ ఉన్నది ఆమె చెప్పింది చిన్నప్పుడు వంకాయ లాంటి కూర శంకరు లాంటి దైవం లేడని చెప్పింది, ఇలా ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా అంటే నాకు తీట వచ్చింది డాక్టర్గా తినద్దు అన్నారు అందుకు వెళ్ళాను చెప్పిందండి ఆవిడ. అందుకు కాదు మనకి ఏది ఇష్టమో అది వదిలిపెట్టాలి. అందువల్ల దానివల్ల మనకి ఇంద్రియ సంయమం కలిగే కోసము. అందువలన యథా ఆత్మా భగవంతుడు చెప్పాడండి నా భక్తుడికి ఇంద్రియ సంయమం కలిగింది. ఎవడు భక్తుడు కావాలో వాడు ఇంద్రియ సంయమంతుడు కావాలి, ఇంద్రియాలు సంయమం చేసుకోవాలి. ఆ భక్తుడే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. స్వామి వారు ఏం చెబుతారో సాయంత్రం మళ్ళా మనం ఇందుగాక. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ.
మనకి మన జీవితాల్లో మన ఎదుట